రోమియులకు 9. క్రీస్తు పేరిట నేను నిజం చెబుతున్నాను, నేను అసత్యం ఆడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది, అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా వంశానికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందినవాళ్లు. దేవుడు వాళ్లను తన పుత్రులుగా చేసుకుని మహిమను, వడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేశాడు. మూలపురుషులు వీళ్ల వంశానికి చెందినవాళ్లు. క్రీస్తు వీళ్ల వంశములో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక. ఆమేన్. ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్లందరినీ దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనకూడదు. లేక అబ్రహాము సంతానమందరూ నిజంగా అబ్రహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది,
ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.
ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కానీ దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది,
నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.
అంతేకాదు, రిబ్కాకు మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరాలని రిబ్కాతో,
పెద్దవాడు చిన్నవారి సేవ చేస్తాడు
అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలులు జన్మించలేదు. కనుక వాళ్ళు మంచి చెడు చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్టప్రకారం పిలిచాడు. కాని ఈ పిలుపు వాళ్లు చేసిన పనులపై ఆధారపడలేదన్నమాట. ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది,
నేను యాకోబును ప్రేమించాను కాని ఏషావును ద్వేషించాను.
మరి మనమేమనాలి? దేవుడు అన్యాయం చేశాడా? లేదు. ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు,
నాకిష్టం వచ్చిన వాళ్లను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్లపై దయచూపిస్తాను.
అందువల్ల ఇది మానవుని అభిష్టంపై కాని లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది,
నీ ద్వారా నా శక్తి వ్యక్తం చేయాలని, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలని నేను నిన్ను రాజుగా చేశాను.
అంటే దేవుడు తనకిష్టమున్నవాళ్లపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్నవాళ్లపై కఠినత్వం చూపిస్తాడు. మీరు నాతో, మరి దేవుడు మమ్మల్ని ఎందుకింకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు అని అనవచ్చు.
కాని ఓ మనిషి, దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, నన్నీ విధంగా ఎందుకు సృష్టించావు అని అడగవచ్చా?
కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనుల కోసం, మరికొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చేయటానికి అతనికి అధికారం లేదా? భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచేయాలని, నాశనం చేయతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచేయాలని, తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతరులను సృష్టించాడంటే మనం ఏమనగలం? యూదుల నుండే కాక యూదులు కానివాళ్ల నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. హోషయా గ్రంథములో దేవుడు ఈ విధంగా చెప్పాడు,
నా ప్రజలు కానివాళ్లను నా ప్రజలని పిలుస్తాను, నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను. మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.
యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు,
ఇస్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇస్కరేణువుల్లా ఉన్నా కొందరు మాత్రమే రక్షింపబడతారు. ఎందుకంటే ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభు త్వరలోనే నెరవేరుస్తాడు.
యెషయా జరుగుతుందని చెప్పినట్లు
సర్వశక్తి సంపన్నుడైన ప్రభు కొంతమందిని మనకు వదిలి ఉండకపోయినట్లయితే మనం సొదొమ ప్రజల వలె గొమోర ప్రజల వలె ఉండేవాళ్ళం.
మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులు కాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్లల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. కానీ ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇస్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్టురుపడ్డారు. దీని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది.
నేను సియోనులో ఒక రాయిని స్థాపించాను, దానివల్ల కొందరు తొట్టురుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను, దానివల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికి ఎన్నడూ ఆశాభంగం కలుగదు.